ఈరోజు మన శ్రీమద్ భాగవతం కక్షంలోకి. సో ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 4వ స్కందం 19వ అధ్యాయం 22వ శ్లోకం నుంచి చర్చించుకుంటున్నాము. సో మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరుణ్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామేనితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్యా నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవీ ప్రణమామి హరి ప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్రసుభద్రాభ్యాం జగన్నాథాయితే నమః. వాంఛాకల్పతరూభ్యశ్చ కృపాసింధూభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మనం 22వ శ్లోకం నుంచి చర్చ కొనసాగిద్దామంట. చాలా ఆసక్తికరమైన విషయాలని ఈరోజు చర్చించుకుంటాము. యాక్చువల్లీ ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది స్టార్ట్ క్లాస్, ఎందుకంటే కొంచెం బిజీగా ఉండి నేను నాకు టైం దొరకలేదు యాక్చువల్లీ లింక్ పెట్టడానికి కూడా. అందుకనే జస్ట్ స్టార్ట్ చేసేస్తున్నాను డైరెక్ట్గా. సో 22వ శ్లోకం. వీరశ్చాశ్వం ఉపాదాయ పితృయజ్ఞామత్రజత్ తద్వ్యం హరే రూపం జగ్రుర్జ్ఞాన దుర్బలా. అప్పుడు ఆల్రెడీ మనం చూసుకున్నాము విజితాశ్వాన్ పేరు పెట్టారు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పృథుమహారాజు యొక్క పుత్రుడికి. సో ఈ విజితాశ్వ పృథుమహారాజు అనే పుత్రుడు మళ్ళీ ఆ యొక్క అశ్వాన్ని తీసుకొని ఎవరైతే ఇంద్రుడు దొంగలించాడో అశ్వాన్ని తీసుకొని మళ్ళీ తిరిగి వచ్చేసాడనమాట యజ్ఞస్థలానికి. సో ఆ సమయం నుంచి ఇక్కడ రాస్తున్నారు చూడండి, ఆ సమయం నుంచి సిన్స్ దట్ టైం అప్పటి నుంచి ఎవరైతే వ్యక్తులు ఇలా తక్కువ అజ్ఞానంతో ఉన్న వాళ్ళందరూ కూడా ఇటువంటి డొంగి సన్యాసి వేషాన్ని ధరించడం ఆరంభించారంట. సో ఇది ప్రవేశపెట్టింది ఎవరు అంటే ఇంద్రుడు. సో డొంగి సన్యాసులు ఉండడం అనేది ఇప్పుడు కొత్త కాదు, ఇప్పుడు చాలా ఉన్నారు కలియుగంలో ఎక్కువ. కల్కి భగవాన్ అని ఇంకా రకరకాల పేర్లు భగవాన్ పేర్లతో ఉంటారు, భగవాన్ అని చెప్పుకుంటూ మురుకులు చేస్తున్నారు ప్రజల్ని. ఇంకా సన్యాసుల్లాగా వేషం వేసుకొని అన్ని అడ్డమైన పనులని చేస్తున్నారు. సో అటువంటి చాలా అమాయకుల్ని మోసం చేస్తున్నారు, చాలామంది అమాయకులు మోసపోతున్నారు. సో ఇలా సాఫ్రాన్ అంటే కషాయ వస్త్రాలని ధరించి చేయవలసిన పని ఏంటంటే కృష్ణ భక్తిని పంచాలి, వ్యక్తులకి అసలైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రచారం చేయాలి, అది వదిలేసి. సో వాళ్ళు ఏంటంటే ఇంకా ఇవన్నీ తప్పుడు పనులు చేస్తున్నారు. సో ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఇది ఇంద్రుడి నుంచి అనమాట, ఇంద్రుడు వీళ్ళందరికీ ప్రేరణ అనమాట. సో ఆ సమయం నుంచి ఇలా కొంతమంది డొంగి సన్యాసులు వేషం వేసుకొని రకరకాల పాపకర్మలు పాపకార్యాలు చేస్తున్నారనమాట. సో ఇది అక్కడి నుంచి ఇంద్రుడి నుంచి ఈ పరంపర స్టార్ట్ అయిందనమాట. ఇంద్రుడు దీనికి ఈ పరంపరకి ఆచార్యులు అనమాట. సో మామూలుగా అయితే సన్యాస్ అనేది సిన్స్ ద టైమ్ ఇమ్మెమోరియల్ ముందు నుంచి సన్యాస్ అంటే త్రిదండి సన్యాస్ అంతే, త్రిదండి సన్యాస్ మూడు అంటే మీరు సన్యాసి దండ ఉంటుంది అందులో మూడు ఉంటాయన్నమాట కర్రలు. సో త్రిదండి సన్యాస్ అనేది ఇదే వైష్ణవ సన్యాసి. సో ఇది అనంతకాలం అనాదికాలం నుంచి వస్తుంది, కానీ మధ్యలో ప్రవేశపెట్టింది ఎవరు అంటే శంకరాచార్య ఆ ఏకదండ సన్యాసిని, ఏకదండి సన్యాసిని ఆయన ప్రవేశపెట్టారు. అది ఆది శంకరాచార్య మధ్యలో చేశారు, కానీ ఆయనకన్నా ముందు నుంచే సన్యాస పరంపర వస్తుంది అనంతకాలం నుంచి. రూపాల ద్వారా ఇక్కడ రాశారు మనకి. సో అది మనం స్వీకరిస్తాము, ఎవరో బయట వాళ్ళు చెప్పింది మనం వినము. సో ఆ విషయం మనకు జాగ్రత్తగా ఉండాలి ఇందులో. సో నేనేంటంటే కొంచెం ప్రభుపాల ద్వారా ఎలా చెప్పారో అలా ఖచ్చితంగా అలాగే చెప్పేస్తాను, అది కొంతమందికి నొప్పి పుడుతుంది, నచ్చదు, అలాంటి వాళ్ళు వాట్సాప్ గ్రూప్ వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు, నేనేం చేయలేను దానికి. సో ఎవరినో సంతృప్తి పరచడానికి అనేసి నేను గుడ్డి గుడ్డిగా మాట్లాడడం నాకు నచ్చదు. సో సూటిగా ఏం చెప్పారో ప్రభుపాల ద్వారు అది అలాగే చెప్తాను. సత్యం కఠోరంగా ఉన్నా దాన్ని స్వీకరించాలి, సో అది మనకు మేలు చేస్తుందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని మనకి మనం వినే ప్రవచనాలకు మనకు మధురంగా ఉండాలి అనేసి అనుకోని ప్రవచనాలు విన్నారనుకోండి, అప్పుడు మీకు సరైన జ్ఞానం దక్కకపోవచ్చు. సో అందుకనే ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి. సో ఈ ఆది శంకరాచార్య ఎవరైతే మాయావాద సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తారో అసత్ శాస్త్రాన్ని ఆయన ప్రచారం చేశాడు. సో చాలామంది ఇప్పుడు సన్యాసులు మీకు టీవీలో ఫేమస్ సన్యాసులు చూస్తూ ఉంటారు, ఫేమస్ ప్రవచనాలు మీరు అందరికీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు వాట్సాప్లో, అవన్నీ కూడా చాలామంది కూడా ఎవరైతే ఇస్కాన్ నుంచి కాదో చాలామంది కూడా ఆదిశంకరాచార్యుల యొక్క పరంపరలో వచ్చిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా మాయవాద ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే చాలామంది నాకు వాట్సాప్లో కూడా మన వాట్సాప్ గ్రూప్ తెలుగు వాట్సాప్ గ్రూప్ నుంచి కొంతమంది ఆ మాయావాది ఆదిశంకరాచార్య సన్యాసులు మెసేజ్లు పంపిస్తూ ఉంటారు ఫార్వర్డ్లు. ఇంకా కొంతమంది అయితే ఫోటోలు కూడా వాళ్ళ ప్రొఫైల్ పిక్చర్లో పెట్టుకుంటూ ఉంటారు. ఇప్పటివరకు కూడా ఒక సంవత్సరం అయిపోయింది నేను క్లాసెస్ ఇస్తున్నాను, అవి ఏమింటున్నారో తెలియదు నాకు, అసలు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. ఇంకా ఆదిశంకరాచార్యులు చెప్పిన సిద్ధాంతం అది వ్యతిరేకమైన సిద్ధాంతం మనకి, అది సరైంది కాదనే విషయాన్ని ఈరోజు కూడా అర్థం చేసుకోలేకపోయినా మూర్ఖ అవస్థలో ఉన్నారు కొంతమంది భక్తులు, ఇంకా అసలు అర్థం కావట్లేదు నాకు కూడా. సో ఇంకా దేవీదేవతల పిక్చర్లని వాళ్ళ ప్రొఫైల్ పిక్లో పెట్టుకోవడం, ఇంకా దేవీదేవతలను ఆరాధించడం, ఏంటో ఈ మూర్ఖత్వం, ఇంకా వదులుకోవట్లేదు. ఎప్పుడు అర్థం చేసుకుంటారో ఎప్పుడు వదులుకుంటారో, కృష్ణుడిని ఆరాధిస్తే ఇంకెవరిని ఆరాధించే అవసరం లేదు అనే విషయాన్ని ఎప్పుడు అర్థం చేసుకుంటారో తెలియదు. సో ఇది మనకు ప్రభుపాద గారు మళ్ళీ మళ్ళీ చెప్పారు ఖచ్చితంగా. సో ఇవన్నీ మనము బాగా నేర్చుకొని పాటిస్తేనే మనం భగవద్ధామం తిరిగి వెళ్ళగలం. సో ఇలా ఏ అవన్నీ ఎవరిని పడితే వాళ్ళని ఫాలో అయిపోయినాం అనుకోండి, వాళ్ళు పరంపరలో లేరు, వాళ్ళు మాయావాదులు, ఇలా ఎవరిని పడితే వాళ్ళని పూజించేసి, సో అప్పుడు మరి మనము ఆధ్యాత్మిక చెందిన ప్రగతి సాధించలేము. మేబీ మీరు అనుకుంటున్నారేమో నేను వాట్సాప్లో చాలా ఫార్వర్డ్ చేస్తున్నాను కాబట్టి నేను చాలా భక్తి చేస్తున్నాను. భక్తి అనేది మీరు వాట్సాప్లో ఎంత ఫార్వర్డ్ చేస్తున్నారని కాదు, మీరు సంపాదించిన దాంట్లో ఎంత భగవంతుడి సేవకు అర్పిస్తున్నారు అందులో అర్థమవుతుంది. సో చాలా విషయాలు ఉన్నాయి భక్తిలో ప్రగతి సాధించలేదు. మీకు ఎలా తెలుస్తుంది? మీ గురువు సంతృప్తి చెందాలి. మీ గురువు నిజంగా మీకు చెప్పారా, నేను నీ యొక్క సేవ ద్వారా నీ యొక్క భక్తి ద్వారా నేను సంతృప్తి చెందాను, ఆ రోజు మీరు అర్థం చేసుకోవాలి నేను నిజంగా భక్తిలో ప్రగతి చేస్తున్నాను. అంతేగాని మీరు మీరే ఊహించుకొని ఫేస్బుక్లో వాట్సాప్లో అక్కడిక్కడ పోస్టులు చేసుకొని మీరు మీరే ఊహించుకుంటే అది సరైన విధానం కాదనమాట. సో ఇలా రకరకాల సన్యాసులు అప్పటి నుంచి సృష్టి చెందారు ఈ యొక్క ఇంద్రుడి యొక్క ప్రవేశపెట్టిన తర్వాత నుంచి. సో ఇలా రకరకాల సన్యాసులు ఉన్నారనమాట, కొంతమంది నగ్నంగా తిరుగుతూ ఉంటారు వాళ్ళు. వీళ్ళందరూ అంటే కరెక్ట్ సన్యాసులు కాదనమాట. త్రిదండి సన్యాసి అనేది కరెక్ట్, వైష్ణవ సన్యాసి అనేది కరెక్ట్ సన్యాసి పరంపర ప్రకారం శాస్త్రాల ప్రకారం అనమాట. ఇలా కొంతమంది మధ్యలో మధ్యలో రకరకాల సన్యాస వేషాలని సృష్టించారు, ప్రవేశపెట్టారు. ఇవన్నీ సరైనవి కాదు అని ప్రభుపాల వారు ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నారు. ఆ విషయాన్ని మనం అర్థం, ఈ పర్ఫెక్ట్ చదవండి మీరు, దయచేసి చదవండి మీరు. యూట్యూబ్లో వాట్సాప్లో రకరకాల వీడియోస్ రకరకాల లెక్చర్స్ రోజుకి వందల కొద్ది విన్నా కానీ అవి ఎన్ని విన్నా ప్రభుపాల వారు ఒక్క తాత్పర్యంతో కూడా సమానం కాదు. ఆ విషయం మీరు అర్థం చేసుకోండి. ఎన్నో ఆధ్యాత్మిక ప్రవచనాలు ఎవరెవరో వింటూ ఉంటారు, ఇస్కాన్ ఇస్కాన్ బయట నుంచి కూడా, కానీ నాది విన్నా సరే మీరు తర్వాత చదవండి, మీరు ప్రభుపాల గారి పుస్తకాలు స్వయంగా చదవండి, మీకు అర్థమవుతుంది అసలు ఎవరు సరిగ్గా చెప్తున్నారు, ఎవరు టైం పాస్ చేస్తున్నారు అనే విషయం. సో అందుకనే మేము మీకు అందరికీ వినిపించుకునేది ఇదే, మీరు ప్రభుపాల గారి పుస్తకాలని చదవండి, తీసి చదవండి. సో ఇక్కడ చూడండి, ప్రభుపాల గారు ఒక్కొక్కరికి ఖచ్చితంగా రాస్తున్నారు. కొంతమంది ఏమో కపాలం ఉంటుంది కదా, స్కల్, అది క్యారీ చేస్తారన్నమాట. ట్రైడెంట్ అంటే త్రిశూలం క్యారీ చేస్తారు కొంతమంది. సన్యాస వేషం లేదు, వీళ్ళందరూ కపాలిక అంటారు. ఆల్ ఆఫ్ దెమ్ వేర్ ఇంట్రడ్యూస్ అంటర్ ద మీనింగ్లెస్ సర్కమ్స్టాన్సెస్, అంటే అర్థం పర్థం లేని పరిస్థితుల్లో ఇవన్నీ ప్రవేశపెట్టారు కొంతమంది మధ్యలో. సో ఇవన్నీ డొంగి సన్యాసులు అనమాట, వీళ్ళందరూ ఫేక్. అర్థం చేసుకోవాలి మనం, క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఎవరు సఫాన్ వేసేసుకుంటే వాడు సన్యాసాన్ని కోరకూడదు. సో ఇంకొకటి వచ్చేసి, ఇలా మరి ఎవరు ఇలాంటి దొంగ సన్యాసుల్ని డొంగి సన్యాసుల్ని స్వీకరిస్తారు? అజ్ఞానులు. అందుకే నేను మీకు చెప్తున్నాను, మీరు ఇంత భాగవతం క్లాసులు విని కూడా నాకు ఇప్పుడు కూడా వాట్సాప్లో కొంతమంది ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, నాకు చూసి నవ్వు వస్తుంది. అరే ఇన్ని రోజులు అడిగే ఇన్ని రోజులు క్లాసులు విన్న తర్వాత కూడా, అంటే వాళ్ళు వినట్లేదు క్లాసులు అనమాట, ఎప్పుడో ఒకసారి ఒక క్లాస్ విన్నారు నాది అంతే. వాట్సాప్లో మెసేజ్ చేస్తుంటారు ప్రశ్నలు, ఓ తెగ ప్రశ్నలు, నేను బ్లాక్ చేసి పడేసాను చాలా మంది కాంటాక్ట్స్, నేను బ్లాక్ చేసేసాను. ఎవరైతే జస్ట్ ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, క్లాసులు వినరు. నేను చెప్పాను మీరు ఈ క్లాస్ వినండి మీకు అర్థమవుతుందని, వాళ్ళు వినరు అనమాట. మాకు అంత ఓపిక లేదు ప్రభు, గంటలు గంటలు ఎవరు వింటారు క్లాసు, ఫస్ట్ నుంచి చదవాలా, ఫస్ట్ నుంచి వినాలా భాగవతం భగవద్గీత, ఎవరు వింటారు నాకు డైరెక్ట్గా చెప్పాను ఆన్సరు మీకు ఇక్కడ అందరూ. సో ఇది పద్ధతి కాదనమాట, గురువు దగ్గర నుంచి శిక్షణ పొందే పద్ధతే కాదు ఇది. గురువుని మీరు గురువు నుంచి శిక్షణ కావాలంటే మీరు సేవ చేయాలి గురువుకి. గురువుకి సేవ చేసిన తర్వాత మీ సేవ ద్వారా గురువు సంతృప్తి చెందినప్పుడు మీరు గురువు ప్రశ్న అడిగితే ఆయన సంతృప్తి చెందితే మీతో, మీ సేవ ద్వారా భక్తి ద్వారా అప్పుడు ఆయన మీకు ఆన్సర్ ఇస్తాడు, ఆయన ఇష్టం, స్వతంత్రుడు ఆయన. ఆ విషయం మీరు అర్థం చేసుకోవాలి, మీరు డిమాండ్ చేయలేరు. ఎందుకంటే ఇవాళ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆ విషయాన్ని నేర్పించదు కనుక తయారవుతున్నారు ఇలా అడ్డంగా దరిద్రంగా. సో ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్లో ఏంటంటే డబ్బులు తీసుకుంటారు. సో స్టూడెంట్స్ డిమాండ్ చేస్తారు, నేను డబ్బులు ఇచ్చాను కాబట్టి టీచర్ నాకు చెప్పాల్సిందే అని. కానీ భక్తి మార్గంలో ఆధ్యాత్మిక మార్గంలో ఇలా జరగదు. సో సేవ చేయాలి, ఆ సేవ ద్వారా గురువు సంతృప్తి చెందాలి, తద్వారా తర్వాత మీరు ప్రశ్నలు అడగండి గురువుని, అది పద్ధతి అన్నమాట. సో ఆ విధంగా ఇంకా మీ అదృష్టం ఏంటంటే ఇక్కడ కలియుగంలో అందరూ ప్రామాణికమైన గురువులు కూడా ఇస్కాన్ ప్రభుపాల వారి యొక్క కృప వల్ల అందరూ ఫ్రీగా నాలెడ్జ్ని అన్నింటినీ అందిస్తున్నారు, అయినా కానీ సరిగ్గా వినట్లేదు జనాలు, అర్థం చేసుకోవట్లేదు. సో అందుకనే, సో ఇక్కడ ఇలాంటి వాళ్ళందరినీ దేర్ ప్రిటెన్స్, ఆల్దో దే ఆర్ నాట్ బోనోఫైడ్ గైడ్స్ టు స్పిరిచువల్, వీళ్ళు అసలు సరైన ప్రామాణికమైన గురువులు కానే కాదు, అయినా కానీ ఇలాంటి వాళ్ళని స్వీకరిస్తున్నారు ప్రజలు మూర్ఖత్వంతో, అంధకారంలో ఉన్నారు. అందుకే నేను మీకు చెప్తున్నాను, అయ్యో అతన్ని ప్రభు, అతనికి ఇంతమంది ఫాలోవర్స్, వేల మంది, వాళ్ళందరూ బుద్ధి లేని వాళ్ళు, వాళ్ళ దగ్గర అజ్ఞానం ఉంది, వాళ్ళు ఎప్పుడు భాగవతం భగవద్గీత చదవలేదు ప్రభుపాల ద్వారా రాసింది, అందుకే అలాంటి డొంగి సన్యాసి, డొంగి బాబా వెనకాల, డొంగి భగవాన్ వెనకాల వెళ్తున్నారు, ఆ భగవాన్ జపం కూడా చేస్తున్నారు. సో ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. సో అందుకనే ఫస్ట్ భాగవతం భగవద్గీత బాగా చదవండి, అర్థం చేసుకోండి, తర్వాత చైతన్య చరిత్ర చదవండి, అసలు ఏంటనేది అర్థమవుతుంది, భక్తి అంటే ఏంటనేది. సో ఇప్పుడు అట్ ద ప్రజెంట్ మూమెంట్ ప్రభుపాల ద్వారా రాశారు, అట్ ద ప్రజెంట్ మూమెంట్ సమ్ మిషనరీ ఇన్స్టిట్యూట్స్, ఇంకా కొన్ని కొన్ని ఆర్గనైజేషన్ ప్రభుపాల ద్వారా పేర్లు రాయట్లేదు. సో మీరు అర్థం చేసుకోవచ్చు, ఇలా యూట్యూబ్లో ఈ పబ్లిక్ క్లాసెస్ కాబట్టి పేర్లు డైరెక్ట్గా చెప్పలేము, ప్రభుపాల ద్వారా కూడా అందుకే ఇక్కడ పుస్తకాల్లో కూడా రాయలేదు పేర్లు, ప్రభుపాల ద్వారా తెలుసు ఆ పేర్లు కూడా, ఏ ఇన్స్టిట్యూట్ పేరు కూడా తెలుసు. సో ఇలాంటి కొన్ని మిషనరీ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, వాళ్ళు ఏంటంటే వేదిక శాస్త్రాల్ని కానీ నియమాల్ని కానీ అస్సలు అనుసరించరన్నమాట. సో వాళ్ళు ఏంటంటే ఇలా కొత్త కొత్త రకం సన్యాసుల్ని సృష్టించారు, లేకపోతే ఆరంభించారు, లేకుంటే ప్రారంభించారు, కొంతమందికి సన్యాసం ఇచ్చేశారు, ఎవరైతే పాపకర్మాలు కూడా చేస్తున్నారు. శాస్త్రాల్లో చెప్పారు 4 నియమాలు పాటించాలనేసి, ఈ 4 పాపకర్మలు చేయకూడదు అనేసి, అవైద్య స్త్రీ సంఘం, లేకపోతే ఇలాంటి నష, అదే అన్ని రకాల ఇంటాక్సికేషన్ ఏమంటారు మీరు తెలుగులో, అన్ని రకాల సిడిబి, రెడ్స్, హైట్ ఆఫ్ కాఫీలు, ఇవన్నీ ఆల్కహాల్, ఇవన్నీ తాగకూడదు, మందు కొట్టకూడదు అనమాట, ఇవన్నీ అవైద్య స్త్రీ సంఘం చేయకూడదు, ఇంకా మాంసాహారం తినకూడదు, ఇంకా జూదం ఆడకూడదు. సో ఈ విధమన్నీ పాపకార్యాలు. సో ఇవన్నీ పాపకార్యాలని మనం మాత్రమే చెప్తున్నాం, స్కూల్లో వాళ్ళు చెప్పట్లేదు, కాలేజీ వాళ్ళు చెప్పట్లేదు విషయాన్ని, ఇవన్నీ ఓకే, ఇవన్నీ నార్మల్ అని నేర్పిస్తున్నారు. అందుకే మనం మళ్ళీ దీన్ని ఖచ్చితంగా చెప్పాల్సింది, ఇవి పాపకార్యాలు అని. సో ఇప్పుడు ఈ సన్యాసులు కొంతమంది ఇట్లాంటి ఆర్గనైజేషన్లో ఉన్న సన్యాసులు ఇవన్నీ నాలుగు పాపకార్యాలు చేస్తున్నారు. వాళ్ళు ఇంకా స్పెసిఫిక్గా ప్రభుపాల ద్వారా చెప్తున్నారు, ఇలాంటి సన్యాసులు మూగజీవుల్ని చంపి వారి మాంసాన్ని తింటున్నారు, రక్తాన్ని తాగుతున్నారు, ఇంకా గుడ్లు, కోడిగుడ్లు, ఇంకా చేపలు ఇవన్నీ తింటున్నారు, అన్ని అడ్డమైనవన్నీ తింటున్నారు అనమాట, ఇవన్నీ తినకూడదు అన్నీ కూడా. సో దీని తర్వాత ఇంకా కొంతమంది ఒక్కొక్కసారి మందు కూడా కొడతారనమాట సన్యాసులు కొంతమంది. వేరే ఆర్గనైజేషన్లో ఉన్నాయి కొన్ని డొంగి ఆర్గనైజేషన్లు, చాలామంది అనుకుంటారు చాలా అన్ని స్పిరిచువల్ ఆర్గనైజేషన్ ఒకటే, ఒకటి కాదు, చాలామంది సామాన్య ప్రజలు అనుకుంటారు అన్ని ఆర్గనైజేషన్లు, అన్ని ఆధ్యాత్మిక ఆర్గనైజేషన్లు అన్నీ ఒకటే, ఒకటి కాదు, అదే మేము చెప్తున్నాం క్లియర్గా. సో ప్రభుపాల ద్వారా అదే ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. ఇంకా వాళ్ళు అలాంటి ఇంకా ఇలాంటి కారణాలు కూడా ఇస్తారు, అయ్యో మేము ఇలాంటి చల్లటి ప్రదేశాల్లో ఉంటాం, ఆర్కిటిక్ రీజన్స్లో ఉంటాం, సో వాటి అక్కడ వేడి, అక్కడ చలికి మన శరీరంలో వేడి కావాలి కాబట్టి ఇలాంటి మాంసము ఇంకా ఇలాంటి మందు తాగాలి తినాలి అని చెప్తారంట. సో ఇలాంటి డొంగి సన్యాసులు అన్నీ ఇలా పేదవాళ్ళకు మాత్రం ఎంతో సహాయం చేయాలని ఎప్పుడు ప్రవచనలు ఇచ్చి ఏదో పేదవాళ్ళకి కొన్ని సమాజ కార్యక్రమాలు చేస్తూనే ఇంకా పేద మూగజీవుల్ని మాత్రం కోసుకొని తింటూ ఉంటారన్నమాట వాళ్ళ నాలుకలకి రుచి తట్టుకోలేక. ఇంకా ఇలాంటి మూగజీవులన్నీ కూడా వాళ్ళ కడుపులోకి వెళ్ళిపోతున్నాయంట ఇలాంటి సన్యాసుల కడుపులోకి. ఇవన్నీ ప్రభుపాల వారి వే రాశారు, నేను వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ చేస్తున్నాను, మీరు చూసుకోండి. సో ఇక్కడ అందుకనే యాజ్ డిస్క్రైబ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ వర్సెస్ సచ్ సన్యాసిస్ ఆర్ పాఖండీస్, అటువంటి వాళ్ళని పాఖండి అంటారు, పాఖండులు. వేదిక శాస్త్రాల్లో చెప్పారండి, ఎవరైతే సరే నారాయణుణ్ణి శివుడు లేకపోతే బ్రహ్మదేవుడితో సమానంగా పోల్చి చూస్తారో వాళ్ళని పాఖండి అన్నారండి. యస్తు నారాయణం దేవం బ్రహ్మరుద్రాది దైవతై సమత్వేనైవ వీక్షేత సపాషండి భవేద్రువం. సపాషండి ఈ ఇస్కాన్ వాళ్ళు చెప్తారు కాదండి, ఇది శాస్త్రంలో చెప్పింది, ఇక్కడ చెప్పారు పురాణాల్లో, అదే మనకి ఇక్కడ అందిస్తున్నారు మన ఆచార్యులు. సో మనం అర్థం చేసుకోవాలి, అందుకనే శ్రీకృష్ణుడు దేవాది దేవుడు అని, నారాయణుడు శివుడు, నారాయణ శివుడు బ్రహ్మ గణపతి దుర్గా అందరూ ఒకటే కాదు, అందరూ ఒక సమానం కాదు, క్లియర్గా చెప్పారు స్పష్టంగా. ఇంకా మీరు మూర్ఖంగా అలాగే ఆలోచించి పూజిస్తూ ఉంటే మరి ఇంకా మిమ్మల్ని ఎవరు మార్చలేరన్నమాట. సో అందుకే ఇక్కడ రాశారన్న ఈ కలియుగంలో ఈ పాఖండీలు చాలా పెరిగిపోయారన్న, వీళ్ళు ఎక్కువగా ఉంటారు. సో నంబర్ వాళ్ళదే ఎక్కువ ఉంటుందని చెప్పేశారు ఇక్కడ. సో అందుకే మీరు నంబర్ చూసుకొని వెళ్ళకూడదు, ఎక్కడ ఎక్కువ మంది వెళ్తున్నారో ఆ గుంపులో ఎగిరిపోదామని, అది తప్పు. మీ బుద్ధిని ఉపయోగించుకొని భగవద్గీత భాగవతం ప్రభుపాల ద్వారా ఇచ్చిన పుస్తకాన్ని బాగా చదివి అర్థం చేసుకోవాలి ముందు. సో అందుకనే చైతన్య మహాప్రభు వచ్చారు ఇటువంటి పాఖండులు అందరినీ కూడా హతమార్చడానికే సంకీర్తన ఆందోళనని స్టార్ట్ చేశారని ఇక్కడ చెప్తున్నారన్నమాట. సో అందుకనే ఎవరైతే ఈ యొక్క సంకీర్తనం యొక్క ఉద్యమం ఆందోళన ఏదైనా ఒకటేనండి, కొంతమందికి ఉద్యమం అనాలంట, ఆందోళన అనకూడదంట, వాళ్ళకి నొప్పి పుడుతుందంట, నాకు అర్థం కాలేదు. హిందీలో అయితే హరే కృష్ణ ఆందోళన అంటారు, ఆందోళన అయినా ఆందోళన రెవల్యూషన్. ప్రభుపాల ద్వారా అన్నారు దిస్ కృష్ణ కాన్షియస్నెస్ ప్రొడ్యూస్ రెవల్యూషన్ అని. సో ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటున్నారు ఉద్దేశం ఏంటనేది. సో మెయిన్ థింగ్ ఏంటంటే, సో ఈ ఆందోళన సంకీర్తన ఆందోళన, హరే కృష్ణ సంకీర్తన ఆందోళన ఇస్కాన్ ఉంది కదా, ఇస్కాన్ ద్వారా ఇది మొత్తం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించబడుతుంది. సో మీరందరూ కూడా మిమ్మల్ని మీరు ఈ పాఖండుల నుంచి రక్షించుకోవాలంటే ఒకటే మార్గం ఇక్కడ ప్రభుపాల ద్వారా చెప్తారు, మీరు ఇస్కాన్లో జాయిన్ అయిపోండి, ఈ హరే కృష్ణ ఆందోళనలో జాయిన్ అయిపోండి. ఆందోళన అయినా ఉద్యమం అయినా ఒకటే, ఏం ప్రాబ్లం లేదు, ఎలాంటి వర్డ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అందుకే చెప్తున్నారు, యాని రూపాణి జగ్రహే ఇంద్రోహయ జిహీర్షయ తాని పాపస్య ఖండాని లింగం ఖండం హ్యూచ్యతే. సో వాట్ ఎవర్ డిఫరెంట్ ఫార్మ్స్ ఇంద్ర అస్యూమ్డ్ అస్ ఎ మెండికెంట్ బికాస్ ఆఫ్ హిస్ డిజైర్ టు సీజ్ ద హార్స్ ఆర్ సింబల్స్ ఆఫ్ ఏథీస్టిక్ ఫిలాసఫీ. సో ఇప్పుడు ఇంద్రుడు ఏంటంటే ఇలా ఎన్నోసార్లు గుర్రాన్ని అశ్వాన్ని దొంగతనం చేశాడు, ఒక్కొక్కసారి ఒక్కొక్క వేషం వేశాడు అనమాట, అంటే అన్ని సన్యాసి వేషాలు, అన్ని డొంగి సన్యాసి, రకరకాల డొంగి సన్యాసులు వేశాడు. సో ఇవన్నీ ఒక్కొక్కసారి ఒక్కొక్క వేషం వేశాడు కదా, ఇవన్నీ కూడా నాస్తిక సిద్ధాంతాన్ని ప్రదర్శించే రకరకాల చిహ్నాలు దీనికి అని చెప్తున్నారు. సో అందుకే ఎవరైనా సరే ఎప్పుడైనా సరే కొత్త కొత్త వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ప్రవేశపెట్టకూడదు వైదిక సంస్కృతిలో, ఇలా కొత్త కొత్తవి ప్రవేశపెట్టకూడదు అనమాట, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు తోచినట్టుగా. ఇలా వాళ్ళకి ఇష్టం వచ్చినవన్నీ కూడా కొత్త కొత్తవి సృష్టించారనుకోండి ధర్మాలని, సో వాళ్ళందరినీ పాషండి లేకపోతే నాస్తికులు అని అంటారు. సో ఇలాంటి కొంతమంది పాషండులే దరిద్ర నారాయణ, స్వామి నారాయణ అనే పదాలని కూడా సృష్టించారంట, ఇక్కడ అదే రాస్తున్నారు. సో కానీ ఇక్కడ మన ముందే చెప్పారు, బ్రహ్మ శివుడు కూడా నారాయణుడితో సమానం కాదు, నారాయణుడు బ్రహ్మ శివుడితో కన్నా కూడా ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ స్పష్టంగా ఉండాలి, మొహమాట పడకూడదు ఇక్కడ ఈ విషయాన్ని చెప్పడానికి మనం ఎవరి ముందైనా సరే, ఎందుకంటే దానికి కావాల్సిన ఆధారం శాస్త్రాల్లోనే మనకు తెలుసు, వాళ్ళకి తెలియదు. వాళ్ళు సెంటిమెంటల్గా ఫాలో అవుతున్నారు, మనం సెంటిమెంటల్గా ఫాలో అవ్వట్లేదు. మనం శాస్త్రాల ఆధారితంగా ప్రామాణికమైన పరంపరలో మనం విద్యను నేర్చుకుంటున్నాం. సో మనకు అందించే ఆ యొక్క క్లారిటీ ఉండాలి మనకి, మనం మొహమాట పడకూడదు. సో ఈ విషయాన్ని మనమే ప్రచారం చేయాలి. మనం ప్రచారం చేయకపోతే ఎవడు ప్రచారం చేయడు, అందరు బయట అందరు తప్పుడు ప్రచారమే చేస్తున్నారు. మీరు కూర్చొని ఉంటే ఇంట్లో ఎవరికి ప్రచారం చేయకుండా, సో ఎవరికి తెలియదు అన్నమాట. లేకపోతే చాలామంది బాధపడుతుంటారు, అయ్యో అందరు తప్పుడు మార్గంలో, తప్పుడు మార్గంలో పోతే మరి మీరు తప్పుడు మార్గంలో పోతున్నారు, ఎందుకంటే అక్కడ అందరూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సో సరైన ప్రచారం చేసేవాళ్ళు లేక, సో అది ఎవరు చేయాలంటే మీరే చేయాలి మరి. ఏమింద్రేహరత్యశ్వం వైన్యయజ్ఞాధిగాంస తద్గృహీతా విసృష్టేషు భాఖండేషు మతిర్నిణాం ధర్మ ఇత్యుపధర్మేషు నగ్నరక్తపటాదిషు ప్రాయేణ సజ్జతే భ్రాంత్యా పేషలేషు చ విగ్భాగ్మిషు. సో ఈ విధముగా ఇంద్రుడు ఇలా గుర్రాన్ని దొంగలించి మహారాజు ప్రతు యొక్క యజ్ఞం నుంచి రకరకాల సన్యాస వేషాలు ధరించాడు. చెప్పాం కదా, ఇలా ప్రతిసారి అశ్వాన్ని దొంగలించడం, కొత్త కొత్త రకమైన సన్యాస వేషాన్ని ధరించడం, ఎన్ని రకరకాల సన్యాస వేషాలని ధరించాడు. అన్ని డొంగి సన్యాసులు, అన్ని ఫేక్ సన్యాసులు అనమాట, బోగ సన్యాస వేషాలు ఇక్కడ ఇచ్చారు. ఒకటి ఏంటంటే సమ్ సన్యాసిస్ గో నేకెడ్, అంటే నగ్నంగా ఉండడం, అదొక వేషం. ఇంకోటి ఒకసారి ఎర్ర దుస్తుల్ని ధరించి దాని తర్వాత కపాలిక అనే పేరుతో కొంతమంది సన్యాసాన్ని గ్రహిస్తారు. ఇవన్నీ డోంగి సన్యాసులు అనమాట. ఇవన్నీ కూడా బేసికల్లీ ఏంటంటే సింబాలిక్ రిప్రజెంటేషన్స్ ఆఫ్ దేర్ సిన్ఫుల్ యాక్టివిటీస్. ఇవన్నీ కూడా వాళ్ళు చేసే పాపకార్యాలకు చిహ్నాలు అని చెప్తున్నారు. సో ఇటువంటి సన్యాసుల్ని కొంతమంది పాపాత్ములు, అటువంటి పాపాత్ములే పొగుడుతూ ఉంటారు, ఎందుకంటే దే ఆర్ ఆల్ గాడ్లెస్ ఏథీస్. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా సన్యాసులు, వాళ్ళు ఎంతో ఎక్స్పర్ట్ అనమాట తర్క వితర్కాలో, ఆర్గ్యుమెంట్ చెప్పడంలో, లాజిక్ చెప్పడంలో, రీజన్స్ చెప్పడంలో, ఇలాంటి వాళ్ళందరూ చాలా ఎక్స్పర్ట్స్. సో వాదించడంలో ముందుంటారు, ఎక్స్పర్ట్. కానీ మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళందరూ కూడా ఇలా ధర్మాన్ని, ధర్మ ప్రచారకుల పేరుతో చలామణి అవుతున్నారు కదా, అసలు అయితే వీళ్ళు ధర్మాన్ని ప్రచారం చేయట్లేదు. వీళ్ళు ధర్మాత్ములే కాదు, పాపాత్ములు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ ప్రభుపాద, అది తాత్పర్యంలో లేదు, ఇక్కడ ట్రాన్స్లేషన్లోనే ఉంది విషయం. దురదృష్టవశాత్తు చాలామంది ఇక్కడ ప్రజలు అజ్ఞానంలో, ఎవరైతే అంధకారంలో ఉన్నారో, మతి భ్రమించి ఇటువంటి వాళ్ళందరినీ కూడా ధర్మాత్ములుగా స్వీకరిస్తున్నారు. ఈ విధంగా వీళ్ళని అనుసరించి వాళ్ళ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు అనేసి ఎక్కడ చెప్పారు, శ్లోకం యొక్క ట్రాన్స్లేషన్లోనే చెప్పేశారు. ఎందుకంటే కలియుగంలో జనాలు మంద సుమంద భవే మంద సుమంద మతయో మంద భాగ్యావు పాదృత. సో ఇక్కడ కలియుగంలో యొక్క జనాలకి ఏంటంటే ఆయువు తక్కువ కాదు, బుద్ధి కూడా తక్కువ, తెలివి కూడా తక్కువ, ఆధ్యాత్మిక జ్ఞానం ఇంకా తక్కువ, అహంకారం చాలా ఎక్కువ అనమాట. మేము చాలా గొప్ప వైజ్ఞానిక అడ్వర్టైజ్మెంట్ చేసాం, చూసాం, మొబైల్ ఫోన్ కనిపెట్టేసాం, శాటిలైట్ కనిపెట్టేసాం, రాకెట్ కనిపెట్టేసాం, ఆకాశంలో తిరుగుతున్నాం, ఇలాంటి గర్వం అహంకారం తప్ప ఇంకేమీ లేదు. ఆధ్యాత్మిక తెలివి అస్సలు చాలా తక్కువ, ఆధ్యాత్మిక రుచి అభిరుచి చాలా తక్కువ కలియుగ వాసులకి. అండ్ ససెప్టబుల్ అంటే చాలా ఈజీగా ఇలాంటి డొంగి సన్యాసులకి కానీ, ఇలాంటి అధర్మ ధర్మం పేరుతో అధర్మాన్ని ప్రచారం చేసే ఇలాంటి పాపాత్ములకి వీళ్ళందరూ ఈజీగా ఆకర్షితులైపోతారు. ఇది వీళ్ళ దౌర్భాగ్య పరిస్థితి కలియుగంలో ఉండే వాళ్ళది. సో అందుకనే ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఇలాంటి డొంగి సన్యాసులు వెనకాల తిరుగుతారో, వాళ్ళ గుప్పట్లో వెళ్ళిపోతారో, ఇంకా వాళ్ళందరూ ఎప్పుడు మనసులో ఎప్పుడు విచలితమై ఉంటారు అన్నమాట, డిస్టర్బ్ అయి ఉంటారు. అందుకని కలియుగంలో ఉన్నారు సన్యాసం తీసుకోకూడదు ఇలా, ముఖ్యంగా జనాల్ని మోసం చేయడానికి అని. సో ఓన్లీ భగవంతుడు కృష్ణుడికి సేవ చేయడం కోసమే, అదే అసలైన ధర్మం. దాన్ని ప్రచారం చేయడం కోసమే సన్యాసం తీసుకోవాలి. అందుకే చైతన్య మహాప్రభు కూడా సన్యాసం తీసుకున్నారు, శిల ప్రభుపాల వారు కూడా సన్యాసం తీసుకున్నారు.
తద్ అభిజ్ఞాయ భగవాన్ పృతు పృతు పరాక్రమ ఇంద్రాయ కుపితో బాణం ఆదత్యోద్యత కార్ముఖ.
మహారాజు పృతు ఎవరైతే చాలా శక్తివంతుడిగా ప్రఖ్యాతి చెందినవాడో వెంటనే తన ధనుష్యు బాణం తీసుకున్నాడనమాట. ఇంకా ఇన్నిసార్లు ఇంద్ర చేశాడు, ప్రతిసారి అశ్వాన్ని దొంగలు ఇచ్చేస్తున్నాడు, ప్రతిసారి విజితాశ్వాన్ని ఆయన కొడుకు తీసుకెళ్ళి మళ్ళీ అశ్వాన్ని తీసుకొస్తున్నాడు, ఎందుకంటే ప్రతిసారి ఆ సన్యాసం వేసేసుకునేసరికి అతను చంపట్లేదు ఈయన. సో ఈ విధంగా అయ్యేసరికి ఇంకా ఫైనల్గా ఇప్పుడు పృతు మహారాజ్కి కోపం వచ్చేసింది. ఏంటిది కుపితో బాణం, ఎంతో కోపంతో, కుపితో అంటే ఎంతో కోపం అన్నమాట. కుపితో అనే శబ్దం నుంచి కోపం అనే వర్డ్ వచ్చింది, తెలుగు అంతా సంస్కృతం నుంచి వచ్చింది. అవునా? సో కుపితో బాణం, బాణం అది తీసుకొని ఇప్పుడు పెట్టారన్నమాట ఇంద్రుణ్ణి చంపేద్దామని డిసైడ్ అయిపోయారు. సో ఈ విధంగా ఎందుకంటే ఇంద్రుడు ఇటువంటి రకరకాల భోగ సన్యాసి పరంపరల్ని సృష్టిస్తున్నాడు, ఇంకా ఇతన్ని ఇప్పుడే హతమార్చి చంపేసేయాలి అనేసి ఆ విధంగా ఆలోచిస్తూ పృతుమహారాజు బాణాన్ని తీశాడంట. సో ఇక్కడ అందుకనే ప్రభుపాల ద్వారా వస్తున్నారు, ఇది ఒక రాజు ప్రభుత్వంని నడిపే యొక్క వ్యక్తి యొక్క కర్తవ్యం, ఇలా ఏ విధమైన అధర్మము ప్రచారము కాకూడదు, కూడదు మన రాజ్యంలో, అలా చూసుకోవడమే రాజు యొక్క కర్తవ్యం. సో అందుకనే వెంటనే ఇక్కడ చూశారు పృథుమారాజు ఇంద్రుడు అన్ని రకరకాల డొంగి సన్యాస పరంపరల్ని సృష్టిస్తున్నాడు, అధర్మాన్ని సృష్టిస్తున్నాడు, వెంటనే నేను చూడండి ఇంద్రుడు ఎందుకు ఇలా చేస్తున్నాడంటే భౌతిక ఆసక్తి. ఎవరైనా అండి, ఇది ప్రిన్సిపల్, మనం నేర్చుకోవాల్సింది ప్రిన్సిపల్. ఇప్పుడు నేను నువ్వైనా సరే ఒకవేళ మనకు భౌతిక ఆసక్తి ఉందంటే మనం ధర్మాన్ని అనుసరించలేము, అధర్మాన్ని ఒకరోజు పాటించాల్సిందే. అందుకని భౌతిక ఆసక్తి అనేది త్యాగం చేయాల్సిందే. మనం కృష్ణుడి పట్ల ఆసక్తి అవ్వాలి, కృష్ణుడి సేవ పట్ల ఆసక్తి అవ్వాలి, కృష్ణుడి సేవ కోసం మనం అన్ని కార్యాలు చేయాలి. మీరు వర్ణాశ్రమ ధర్మంలో ఉన్నా సరే, మీరు ఏ వర్ణంలో ఏ ఆశ్రమంలో ఉన్నా సరే, అయ్యో మేము గృహస్థులం మేము ఎలా చేయగలం, చేయొచ్చు, 24 గంటలు కృష్ణుడు సేవ చేయొచ్చు. భక్తి ఉన్నట్టు ఆ గురుగృహస్థుడు ఆయన చేశాడు, మన ఆచార్యులు ఎంతోమంది గృహస్థులు ఉన్నారు. సో ప్రతి ఒక్కరు కూడా 24 గంటలు కృష్ణుడు సేవ చేయొచ్చు, చేయాలనుకోవాలంతే. సో ఇక్కడ మనకు రాశారు సైన్స్కి కృతు మహారాజ్ వాజ్ ఇన్కార్నేషన్ ఆఫ్, సో భగవంతుడి యొక్క ఆయన శక్తావేశ అవతారం. సో తప్పకుండా ఇలాంటి అధర్మాన్ని తప్పకుండా ఖండిస్తారు ఆయన పృతు మహారాజు. అవునా? సో ఆ విధంగా పృతు మహారాజు యొక్క అడుగు జాడల్లో అసలు అందరు రాజులు ప్రభుత్వాలు అనుసరించాలి. అందుకనే మనం భాగవతం నేర్పిస్తుంది ప్రభుత్వాన్ని, ప్రభుత్వం ఎలా నడపాలి, శాసనం ఎలా నడపాలి, రాజ్యాన్ని ఎలా శాసించాలి, ఎలా నడపాలి, ప్రతి విషయం భాగవతంలో ఉంది. భాగవతం ఇస్ కంప్లీట్ సైన్స్. సో ఇక్కడ అందరూ కూడా ఇలా భగవంతుడి యొక్క ప్రతినిధులై వేదశాస్త్రాల అనుసారంగా పరంపరలో ఇలా వర్ణాశ్రమ ధర్మాన్ని, భాగవత్ ధర్మాన్ని ప్రచారం చేయాలి. అందరూ భగవంతుడిని ఆరాధించుకునేలా ధర్మాన్ని పాటించేలా చూడాలి, అధర్మంని ఖండించాలి, ఖండించాలి వెంటనే అధర్మం అనేది ఎక్కడైనా వ్యాపిస్తుంటే. కాకపోతే ఇది దురదృష్టవశాత్తు పరిస్థితి ఏంటంటే, ఇప్పుడున్న వాళ్ళు చాలామంది ఏంటంటే పిరికి వాళ్ళు, శాసించే దేశాల్లో ఉండే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు మంత్రులు వీళ్ళందరూ చాలామంది కూడా పిరికి వాళ్ళు. ఎందుకు అంటే ఇలాంటి ఎలా తెలుస్తుంది వాళ్ళు పిరికి వాళ్ళు, ఎవరైతే సెక్యులర్ 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 అని తిరుగుతుంటారు కదా, సెక్యులరిజం సెక్యులర్ స్టేట్, మాది సెక్యులర్ స్టేట్, ఏ ధర్మము ఇక్కడ నడవదు, ఎవరికి ఇష్టం వచ్చిన వాడు చేసుకోవచ్చు, సో ఏ ధర్మంని మనం ప్రచారం చేయలేము, ఏ ధర్మాన్ని ఎవరు అనుసరించలేరు, ఎవరి పైన మనం చెప్పలేము ఇలా ఈ ధర్మాన్ని అనుసరించండి అని సెక్యులర్ అనే బోర్డు పట్టుకొని తిరుగుతూ ఉంటారు అన్నమాట. సో ఇలాంటి సెక్యులర్ అనే వాళ్ళందరూ పిరికి వాళ్ళు అన్నమాట. ఆ సెక్యులర్ అనే శబ్దాన్ని యూజ్ చేసుకుంటారు కదా వాళ్ళందరూ కూడా, మేము సెక్యులర్ అంటారు కదా, మన స్టేట్ సెక్యులర్ మన రాజ్యం సెక్యులర్ 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 అంటారు కదా, ఈ సెక్యులర్ వాళ్ళు అనే వాళ్ళందరూ కూడా పిరికి వాళ్ళు అని ఇక్కడ ప్రభుపాల ద్వారా రాస్తున్నారు. సో మీరు అర్థం చేసుకోండి, సో ఎవరు సరైన వాళ్ళు అనేది. ఇక్కడ మనకి చాలా విషయాలు చెప్తారు ప్రభుపాల ద్వారా ఎటువంటి నాయకుడిని మనం ఎన్నుకోవాలనే విషయాలు కూడా మనకి ఎన్నోసార్లు చూసుకున్నాం మనం. ఎవరైతే వేదిక సంస్కృతిని సభ్యతను, ఎవరైతే సన్యాసుల్ని భక్తులని సంరక్షిస్తారో వాళ్ళని ఆదరిస్తారో పాటిస్తారో అటువంటి వాళ్ళని నాయకులను వెనుకోవాలి. ఇలా సెక్యులరిజం సెక్యులరిజం అనే వాళ్ళందరూ పిరికి వాళ్ళు, సరైన నాయకులే కాదు అని ఇక్కడ ప్రభుపాల ద్వారా స్పష్టంగా చెప్తున్నారు. సో Such a mentality is a way of compromising religious and irreligious systems. ఇది సరైన చేతననే కాదు, ఈ సెక్యులరిజం అనేది తప్పుడు చేతన. సో దీన్ని తెలుగులో ఏమంటారు నాకు తెలుసు, సెక్యులరిజంని. సో ఎవరికైనా తెలిస్తే చాట్లో రాయొచ్చు. సో అన్ని విషయాలు మనకు ప్రభుపాద తాత్పర్యంలో చెప్పేశారు మనలాంటి వాళ్ళకి స్పష్టంగా. అయినా కానీ కొంతమంది మూర్ఖులు అర్థం చేసుకోలేరు. సో ఈ విధంగా ఏంటంటే, ఇది ఎందుకు ప్రమాదకరమైంది అంటే, సెక్యులరిజం అనేది ప్రభుపాద గారు చెప్తున్నారు, ఆల్రెడీ ప్రజలకి ఆధ్యాత్మికంగా అభిరుచి లేదు సాధారణమైన ప్రజలకి. ఇంకా నువ్వు సెక్యులరిజం ఇవన్నీ తీసుకొచ్చినావు అంటే ఇంకా అసలు ఏమీ లేదనమాట. ఇంకా సిచ్యువేషను ఏదైతే పరిస్థితి ఉందో ఇంకా దిగజారిపోతుంది. మొత్తం మానవ సమాజం అంతా ఇక్కడే నరకం అయిపోతుంది, నరకం ఇక్కడే తయారవుతుంది. ఇంకా ఎక్కడో వెళ్లాల్సిన లేదు, నరకానికి వెళ్లాల్సిన అవసరం లేదు, ఇదే నరకంగా మారిపోతుంది మీరుండే లోకమే. సో సెక్యులరిజం అనేది ఎంత డేంజరస్, ఇక్కడ ప్రభుపాద ద్వారా రాశారు. ఓకే, అచ్చా, మతరహిత దేశం అని రాస్తున్నారు ఇక్కడ ఒక మాతాజీ, మహాలక్ష్మి మాతాజీ. ఓకే, సెక్యులరిజం అంటే మతరహిత దేశమా? ఓకే, ఫైన్. సో తం ఋత్విజ శక్ర వదాభి సంధితం విచక్ష్యా తుష్ప్రేక్ష్యం అసహ్యరం సంరంహసం నివారయామాసుర్హో మహామతి నూయుజ్యతే త్రాణ్యవద ప్రచోదితాత్. 27వ శ్లోకం ఇది. మరి ఇప్పుడు ఏం జరిగింది? మరి పృథుమహారాజు ఇప్పుడు చంపేశాడా ఇంద్రుణ్ణి? లేదా ఇంద్రుణ్ణి ఎప్పుడైనా చంపేశారా ఇలా పృథుమహారాజు? మీరు విన్నారా? మరి ఇప్పుడు పృథుమహారాజు మరి చంపబోతున్నాడు మరి ఇంద్రుణ్ణి, అప్పుడు ఏం జరిగింది? సో చాలా ఆసక్తికరమైన విషయం. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఎప్పుడైతే అక్కడ ఉన్న ప్రీస్ట్స్ పూజారులు ఎవరైతే చూశారో, ఋత్విజ అంటే ఎవరైతే యజ్ఞాన్ని చేస్తున్నారో, ఆ పండితులు పూజారులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఋషులు మునులు వాళ్ళు చూశారన్నమాట, అరే పృథుమహారాజు ఇంత కోపంతో ఇప్పుడు ఇంద్రుణ్ణి చంపబోతున్నాడు. అయితే వెంటనే ఆయనకి నివేదించుకున్నారు ఇలా, ఏమని, మీరు మహాత్ములు మీరు అతన్ని ఇలా చంపకండి, ఎందుకంటే ఇప్పుడు మీరు యజ్ఞం చేస్తున్నారు, అశ్వమేధ యజ్ఞంలో అశ్వాన్ని మాత్రమే బలి ఇవ్వాలి, ఇలా పశుబలు బలిచ్చే పశువుల్ని మాత్రమే బలి ఇవ్వాలి, ఇలా మనము ఇంద్రుణ్ణి మీరు చంపితే మీరు యజమాని కాబట్టి అది సరికాదు, ఇది శాస్త్రానుసారంగా దీనికి విరుద్ధం, ఈ యజ్ఞం సమయంలో మీరు యజ్ఞం చేస్తున్నారు అప్పుడు ఓన్లీ అశ్వాన్ని మాత్రమే బలి ఇవ్వాలి కానీ ఇలా ఇంద్రుణ్ణి చంపకూడదు మీరు, ఇది శాస్త్రానికి విరుద్ధం అని ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు సూచిస్తున్నారు, పృథుమహారాజుకి నివేదించుకుంటున్నారు. సో మనకి ప్రతిసారి చెప్తారు ఇలా, ఎప్పుడైతే పశుబలి గురించి వస్తుందో, అశ్వమేధ యజ్ఞం కానీ గోమేధ యజ్ఞం కానీ ఏదైనా సరే ప్రభుపాల ద్వారా చెప్తారు, ఇలా యజ్ఞాల ద్వారా ఏ పశు అయితే బలి చెందుతుందో, బలి ఇస్తామో ఆ పశువుకి కొత్త జీవితం, పునర్జీవితం వస్తుంది, కొత్త జీవితం, యవ్వన జీవితం వస్తుంది. సో అది యజ్ఞంలో ఇది ఒక టెస్ట్ అనమాట, వాళ్ళు సరిగ్గా యజ్ఞం ఫలిస్తుందా లేదా, ఫలించిందా లేదా, సరిగ్గా వీళ్ళు మంత్రాలు జపిస్తున్నారా లేదా బ్రాహ్మణులని. సో ఈ విధంగా ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, మనం యజ్ఞాలు చేసేది భగవంతుడు విష్ణు యొక్క సంతృప్తి కోసం, అది యజ్ఞం యొక్క ఉద్దేశం. సో ఇప్పుడు మరి ఇంద్రుడు కూడా భగవంతుడి యొక్క అంగమే. ఇక్కడ ముఖ్యంగా అందరు దేవతలు కూడా వివిధ అంగాలతో పోలుస్తాం విరాట పురుషుడు భగవంతుడికి, వాళ్ళందరూ కూడా భగవంతుడికి రకరకాలుగా సహాయం చేస్తారు ఈ భౌతిక ప్రపంచాన్ని నడపడానికి, మేనేజ్మెంట్ చేయడానికి. సో వాళ్ళ యొక్క బాధ్యతను నిర్వహిస్తున్నారు భగవంతుడి తరఫున. సో ఆ భగవంతుడిని ప్రసన్నం చేయడం కోసం యజ్ఞం చేస్తున్నాం. అటువంటిప్పుడు ఇంద్రుణ్ణి అందుకు అన్ని దేవతల్ని కూడా ఆ యజ్ఞంలో పూజిస్తాం, అటువంటి ఇంద్రుణ్ణి కూడా పూజిస్తాం ఒక దేవతగా, అతన్ని చంపడానికి వెళ్తున్నాము, సో అది సరికాదు అని ఉద్దేశంతో ఇక్కడ మనకి వీళ్ళున్న యజ్ఞం చేసే వాళ్ళందరూ పురోహితులందరూ పృథుమహారాజుకి నువ్వు చంపడం సరికాదు అని చెప్తున్నారు. మరి ఇంద్రుడు చేసింది కరెక్ట్ కాదు కదా, మరి ఏం చేయాలి మరి ఇంద్రుణ్ణి? ఏదో ఒకటి అంది అతనికి ఏదో ఒకటి చేయాలి, లేకపోతే తను ప్రతిసారి యశ్వాన్ని దొంగిలిస్తున్నాడు, మరి యజ్ఞమే కానివ్వట్లేదు. అందుకనే ఇప్పుడు అక్కడున్న పురోహితులు ఒక విషయాన్ని సూచిస్తారు ఇప్పుడు ఎవరికి, పృథుమహారాజుకి, మీరు చంపకండి అది సరికాదు శాస్త్ర విరుద్ధం, మేము చూసుకుంటాం.
వయం మరుత్వంతం నిహార్త నాశనం వయామహే త్వచ్చరవసాహతత్విషం ఆయాతయామో పహవైరనంతరం ప్రసహ్య రాజన్ జుహవామతేహితం.
నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఓ రాజా ఇంద్రుడి యొక్క శక్తులు ఆల్రెడీ తగ్గిపోయాయి అతను చేసిన ఇటువంటి తప్పుడు కార్యాల ద్వారా. ఎందుకంటే అతను చేస్తున్నాడు సరైన కార్యం కాదు, ఇలా యజ్ఞాన్ని నిరోధించడానికి ఆపేయడానికి చేసే ప్రయత్నం ద్వారా అతని శక్తి ఆల్రెడీ తగ్గిపోయింది. ఇంద్రుడికి ఉండే శక్తి పవర్ తగ్గిపోయింది ఇప్పుడు. అందుకనే ఇప్పుడు మేము ఈజీగా మంత్రాలు జపించే ఇంద్రుడిని ఇక్కడ తీసుకొచ్చేసి ఈ యజ్ఞంలో పడేసి అతన్ని వెంటనే హతమార్చేయగలం. సో ఈ యజ్ఞంలో ఎవరైతే ఇప్పుడు మీ శత్రువుగా వ్యవహరిస్తున్నాడో, మీ శత్రువు అయిన ఇంద్రుడిని మంత్రాల ద్వారా, మంత్రోచ్చారణ ద్వారా ఇంద్రుడు మేము మంత్రాలు చెప్పిస్తే చాలు, వచ్చి యజ్ఞంలో పడి చచ్చిపోతాడు అంతే, మీరేం అతన్ని చంపాల్సిన అవసరం లేదు అనేసి ఇప్పుడు పృథు మహారాజ్కి పురోహితులు సూచిస్తున్నారు అనమాట. చూసారా, అటువంటి శక్తివంతమైన బ్రాహ్మణులు పురోహితులు ముందు ఉండేవారన్నమాట. ఈ కలియుగంలో అలాంటి వాళ్ళు లేరనుకోండి. సో అదే చెప్తున్నారు ఇక్కడ ప్రభుపాల వారు, ఇలా ఆ విధంగా మంత్రాల్ని అంత కరెక్ట్గా జపించి సరిగ్గా జపించే సామర్థ్యం శక్తి ఉన్న బ్రాహ్మణులు ఈ కలియుగంలో లేరు. అందుకనే యజ్ఞాలని ఒక విధంగా ఒక అది కూడా ఒక కారణం, యజ్ఞాలని మనం ఇటువంటి యజ్ఞాలని చేయకూడదు ఈ కలియుగంలో, చేయడానికి ఎవరికి అర్హత లేదు, వర్జితం అని శాస్త్రాల్లో ఆల్రెడీ చెప్పేశారు. కలియుగంలో ఓన్లీ కలియుగంలో చేయాల్సింది ఏంటంటే హరినామ సంకీర్తనం, సంకీర్తన యజ్ఞ. ఇది కూడా యజ్ఞే. మీరు ఎంతో పెద్ద మంటపం పెట్టేసి దానిలో ఎన్నో మంత్రాలు చదివేసి చాలామంది పురోహితులు ఎంతో నెయ్యి అందులో వేసేసి అప్పుడే అది యజ్ఞం కాదు. అంత డబ్బులు ఖర్చు చేసి, అంత అడ్వర్టైజింగ్ చేసి, అంత చేసి అదొకటే యజ్ఞం కాదు. మీరు జస్ట్ హరినామ సంకీర్తనం చేసి తద్వారా ఆ భగవంతుడి ప్రసాదాన్ని ఇంకోరు పంచారనుకోండి, అది కూడా యజ్ఞమే, అది కూడా యజ్ఞప్రసాదమే. దానివల్ల కూడా మీకు ఒకటే లాభం కలుగుతుంది. అవునా? కానీ చాలామంది ఇప్పుడు అనుకుంటారు, హరే కృష్ణ కీర్తన, హరినామ సంకీర్తన చేయడం వల్ల ఏం జరుగుతుంది, యజ్ఞం చేస్తే అది స్పెషల్. సో హరినామ సంకీర్తనమే ఒక అసలైన యజ్ఞం, అదే ఈ యొక్క కలియుగంలో సరైన ధర్మం పాటించవలసింది. సో దీన్నే శాస్త్రాలు మనకు సూచించాయన్నమాట. అందుకని ఇలా పెద్ద పెద్ద యజ్ఞాలు చేయడానికి ప్రయత్నించేది అవసరం లేదు. మనం చేయాల్సింది ఏంటంటే హరినామ సంకీర్తన యజ్ఞం, చాలా ఇంపార్టెంట్ ఇది. సో నెక్స్ట్ శ్లోకంకి వెళ్దామంటే 29, మరి అప్పుడు ఏం జరిగింది. సో ఇక్కడ నేనేం చేస్తానంటే 29 నుంచి ఇంకా మనకి, ఓహో సరే, మనము కంటిన్యూ చేద్దామా, నేను స్టాప్ చేద్దామని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనకి 42 వరకు ఉన్నాయి, అన్నీ కంప్లీట్ చేయలేము ఈరోజు, కొంచెం లేట్ స్టార్ట్ చేసాం కనుక. ఓకే సరే, రేపు నేను కంటిన్యూ చేస్తాను. ఓకే, టుమారో ఐ విల్ కంటిన్యూ అండ్ ఈ క్లాస్ ఎండ్ చేస్తాను టుమారో. ఇప్పుడు ఇక్కడ ఎండ్ చేస్తాను. చాలా చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ. శ్రీ ప్రభుపాదకి జయ. గ్రంథరాజ శ్రీమద్ భాగవతంకి జయ. సమవేద గౌరవ భక్త వృందికి జయ. నితాయ గౌర్ సీతనాథ్ ప్రేమానంది హరిహరి బోల్.